ఓం శ్రీ సాయిరాం. భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి పాదపద్మాలకు నమస్కరిస్తూ శ్రీ సత్యసాయి మహోపదేశానికి విచ్చేసిన ప్రముఖులకి సాదరపూర్వక ఆహ్వానం పలుకుతున్నది శ్రీ సత్యసాయి సేవా సమితి కోటి హైదరాబాద్. ఈ సంవత్సర కాలమంతా ప్రతీ నెల ఒక విశిష్ట కార్యక్రమాన్ని రూపొందించి స్వామి వారి దివ్య చరణాల చెంత సమర్పించాలని కోటి సమితి ఈ పవిత్ర కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. సెప్టెంబర్ మాసంలో మహాపరిపూర్ణ అవతారమూర్తి అయిన సత్యసాయి భగవానుడు తమ 86 సంవత్సరాల అవనీ సంచారంలో జాతి, మత, వర్గ, వర్ణములకు అతీతముగా మహాద్భుతమైన ప్రబోధాలు చేశారు. సనాతన ధర్మ ప్రాతిపదికగా మానవజాతి అంతా ఒక్కటిగా ప్రశాంతితో జీవించుటకు కావలసిన సత్య మార్గాన్ని సూచించారు. అవే సత్య, ధర్మ, శాంతి, ప్రేమ, అహింస భూమికలు. ఈ సమగ్ర విచారధారను ప్రపంచంతో పంచుకునే విధంగా సత్యసాయి భగవానుని చిరకాల భక్తులు, ప్రముఖ ఆధ్యాత్మిక శాస్త్రవేత్త బ్రహ్మశ్రీ విఎస్ఆర్ మూర్తిగారు ప్రవచన పంచాహ్నికాన్ని ప్రారంభించవలసిందిగా కోరుతున్నాం.
సౌందర్యసార సర్వస్వం మందస్మిత మనోహరం, వందారు జనమందారం వందే సాయి మహేశ్వరం. తుర్యాతీత పదస్థితాం సకరుణం జ్ఞానాగ్నిశైలస్థితాం మజ్జన్మాంతర పుణ్యపాకవశత్ ప్రాప్తం సద్గురుం సత్యసాయీశ్వరం. ఆలంబేన విహీనం వ్యోమాభం పరిపూర్ణం నిశ్శబ్దం గురురూపం తద్బ్రహ్మస్ఫురతాం మే. పరమ మాహేశ్వర స్వరూపుడు సచ్చిదానంద గురుమూర్తి అయిన భగవాన్ సత్యసాయి దివ్య చరణారవిందాలకు అనేకానేక నమస్కృతులు సమర్పిస్తూ స్వామి అనుగ్రహ విశేషంతో శ్రీ సత్యసాయి మహోపదేశం అనేటువంటి ఒక బృహత్తరమైనటువంటి కార్యక్రమాన్ని తలపెట్టినటువంటి కోటి సమితికి స్వామి దివ్యానుగ్రహం నిండుగా లభించుగాక. ఉపదేశం అంటే ఏమిటి, మహోపదేశం అంటే ఏమిటి, అందున సత్యం అంటే ఏమిటి, అంత పరిపూర్ణమైనటువంటి విచారణ చేసుకున్నాం. కోకిల కామిని మధుర కూజిత కోమల వాయు వీచి సంజా కపిశములైన జడలల్లిన జిబులలోన తాండవ శ్రీకమనీయ జాహ్నవి ధరించిన దేవుని గేహరూపమాలాకృతి మందహాస కలితానన మాకు ప్రసన్నమయ్యడున్. శివుడు శివాని, భవుడు భవాని, లక్ష్మీ నారాయణులు, ఇట్లా రెండుగా అనిపిస్తున్న, రెండుగా కనిపిస్తున్న కానీ ఒకటే అయినటువంటి ఏకాత్మకు, పూర్ణాత్మకు, పరమాత్మకు సంకేతమైనటువంటి సత్యసాయి భగవానుడికి మరొక్కసారి ప్రణమిల్లుతూ, మహోపదేశం అంటే ఏమిటి? ఒక్క మాట, ఉపదేశము అంటే ఒక దీక్షాగురువు ప్రాపంచిక కామ్యసిద్ధి కోసం ఈ మంత్రం చదువుకో, బాగుపడతావు, కష్టాలు తీరుతాయి అని చెప్తే అది ఉపదేశం. ఇట్లా చేస్తే బాగుంటుందని ఆదర్శం చెప్తే దాని పేరు సందేశం. ఇలాగే చేయాలి అని నిర్ణయిస్తే అది ఆదేశం. ఉపదేశ, సందేశ, ఆదేశాలకు అతీతంగా మహోపదేశము అంటే సాక్షాత్తు పరబ్రహ్మమే సాకార సగుణ స్వభావి అయి స్వరూపి అయి రూపి అయి ఒక పంచభౌతిక దేహాన్ని ఇక్కడికి తీసుకుని వచ్చి సాలోక్య సామీప్య సాన్నిధ్యములతో ఉంటూ సాయుధ్యాన్ని అనుగ్రహ వరదానం చేస్తూ ఈ తరానికి, జరుగుతున్న కాలానికి మాత్రమే కాక రాబోయేటువంటి సర్వ సంపూర్ణ భవిష్యత్తుకి కూడా మార్గోపదేశనం చేసేటువంటి శుద్ధ చైతన్యంలో నుంచి వచ్చే మాటే మహోపదేశం. కనుకనే సత్యసాయి భగవానుడు సర్వదేవత అతీత స్వరూపులు కనుక వారి నోటి నుంచి వెలువడిన ప్రతి మాట శుద్ధ చైతన్యంలో నుంచి వచ్చిన తునక. వాక్కు అగ్నిస్వరూపము, వాక్కు బ్రహ్మస్వరూపము, వాక్కు సత్యస్వరూపము, వాక్కు ధర్మస్వరూపము. సత్యము అంటే సతతము ఉండేది, సత్యము అంటే మార్పు చెందనిది, సత్యము అంటే జనన మరణాలకు అతీతమైనటువంటిది, సత్యము అంటే లోకమునకు మూలమైనది కానీ లోకాతీతమైనది. ఇటువంటి సత్యం అన్నిటికీ మూలం, అంటే సర్వ సృష్టికి, సర్వ విశ్వానికి, సర్వ ప్రపంచానికి, సర్వ సంసారానికి, సర్వ వ్యక్తులకి, వ్యష్టులకి మూలమైనటువంటి ఏ సత్తు ఉన్నదో అది నిత్యము, సత్యము, శాశ్వతము, ఆనందము, సార్థకము, పూర్ణము, ధవళము, తరళము, అది చైతన్యం. ఆ చైతన్యం ఎలా ఉన్నది అంటే జడంలో ఉన్నది. ఇదిగో ఈ మాట్లాడుతున్న ఈ దేహం ఒట్టి కట్టే, దానికి ఏం తెలియదు కానీ మాట్లాడుతోంది. మరి మాట్లాడుతున్నది దేహమా అని ప్రశ్నించుకున్నప్పుడు కాదు అని విచారణలో తేలిపోయింది. మాట్లాడిస్తున్నది ఏదో లోపల ఉన్నది గనక అసలుది అది అని. ఈ కనిపిస్తున్నది మాత్రం కట్టె కనుక, జడం కనుక, ఇనర్ట్ గనక, మారేది గనక, ఇది పోయేది గనక ఇది శాశ్వతం కాదు. నిత్య సత్య శాశ్వతానందమై సర్వ అనుభవాలకు మూలమై, సర్వ అనుభూతులకు స్థావరమై, సర్వ విభూతికి కేంద్రమై, పరమమై, చరమమై ఏదైతే ఉన్నదో అది హృదయస్థానము మానవ దేహంలోనే కుడి రొమ్మున ఉన్నది గనక, హృదయ కుహర మధ్యే కేవలం బ్రహ్మమాత్రం, యహమహమితి సాక్షాద్ ఆత్మరూపేణ భాతి, హృది విష మనసాస్వం చిన్వతా మజ్జతావ పవన చలనరోధాత్ ఆత్మనిష్టోభవత్వం అని సాకల్యంగా సంపూర్ణంగా విశదీకరించినటువంటి భగవాన్ రమణులు, నీట నానదు, నిప్పున కాలదు, అన్నీ తానై ఉన్నదని చెప్పినటువంటి యోగేశ్వర కృష్ణుడికి, అసలు ఉన్నదంతా దైవమే, జీవదేవులు అనబడేటువంటి రెండు స్థితులు మాత్రమే అని ఒక అద్వైత సిద్ధాంత ప్రతిపాదన చేసినటువంటి శంకర భగవత్పాదులు, ప్రజ్ఞానం, సుజ్ఞానం, విజ్ఞానం బ్రహ్మైతే మరి అజ్ఞానము బ్రహ్మే కదా నాన్న అని చెప్పిన జల్లెళ్ళమూడి అమ్మ, వీళ్ళందరినీ కూడా అనుక్షణం మనం స్మరించాలి. ఎందుకంటే వేదోఖిలో ధర్మమూలం అంటే అఖిల ధర్మాలకి మూలమేమిటయ్యా అంటే వేదమేనన్నారు. వేదాలు, ఉపనిషత్తులు, ఇతిహాసాలు, పురాణాలు, కావ్యాలు, ప్రబంధాలు, మానవ జీవితాలు, జీవన గ్రంథాలు, వీటన్నింటి నిండా సత్యమే పరచుకొని ఉన్నది అనేకానేకమైనటువంటి స్థితిగతులలో, రూపాలలో. ఈనాడు రెండవ మహోపదేశంలో రెండవ పార్శ్వమైనటువంటి ధర్మాన్ని మనం విచారణ చేయాలి. వేదం ఏమన్నదంటే మనం కేవలం ధర్మము అన్నాం, సత్యం తర్వాత కామా పెట్టాం, కానీ వేదం అన్న మాట అది కాదు, సత్యధర్మము అని ఒక మాట వాడింది. అది అతి విచిత్రమైనటువంటి మాట, పరిచయం లేని మాట. పరిచయం ఎందుకు లేదంటే మనం దాన్ని అధ్యయనం చేయలేదు గనక. సత్యం వేరు, ధర్మం వేరు అనుకుంటున్నాం, తల్లి వేరు, బిడ్డ వేరు, ఎట్లా కాదో సత్యము ధర్మము రెండు కాదు, రెండు స్థితులుగా, రెండు అవస్థలలో ఒక విచారణకు నోచుకున్నటువంటి ఒక పారమార్థిక చింతనే ధర్మం. అయితే ఈ ధర్మము అనేటువంటిది అంటే ఏ పదమైనా, ఏ శబ్దమైనా ఎక్కడి నుంచి వస్తుంది అంటే మహావట వృక్షం ఒక చిన్న బీజంలో నుంచి వచ్చినట్లుగా, విత్తనంలో నుంచే పెద్ద చెట్టు వచ్చినట్లుగా, ప్రతి పదము, ప్రతి శబ్దము కూడా ఒక ధాతువులో నుంచి వచ్చింది. ధాతువు అంటే జీవమున్నదని అర్థం, ధాతువు అంటే మూలము అని అర్థం. ధాతువు లేకుండా జీవుడు లేడు. మన మూలధాతు ఏది అంటే శుక్లశోణితాలనబడేటువంటి రెండు కణాలు మన ధాతువులు. తద్వారా పిండం ఏర్పడి, అండం ఏర్పడి, పిండమై, శిశువై మానవ జన్మ ఎట్లాగైతే ఏర్పడిందో అట్లాగే ఈ ధర్మము అనేటువంటి దానికి మూలము ధ్రువు అనేటువంటి ఒక ధాతువు. ఇది తెలియకపోతే మనకి మిగతా అంత ధర్మాన్ని గురించి ఏం తెలియదు. కనుకనే ధ్రువు అంటే ఏమిటి అంటే పట్టుకోవలసినది అని ఒక అర్థం, మనల్ని పట్టుకునేది అని రెండో అర్థం. దత్తుడికి ఎట్లా విచారణ చేశాం, ఎవరు ప్రపంచాన్ని అడాప్ట్ చేసుకుంటారో వాడు దత్తుడు, ఎవరు ప్రపంచానికి తనను తాను సమర్పించుకుంటాడో వాడు దత్తుడు అన్నాం. అట్లాగే ఈ ధ్రువు అనేటువంటి ధాతువు పట్టుకోవలసినది పట్టుకున్న తర్వాత వదిలిపెట్టకూడనిది, అది ధర్మంగా వేదాలన్నీ కూడా చక్కగా చెప్పినాయి. కనుకనే వేదో అఖిలో మూలం ధర్మం, ధర్మమే మూలం. ఈ ధర్మానికి మూలం ఏమిటంటే వేదం కాబట్టి, వేదము అంటే తెలుసుకోవలసినది, తెలుసుకున్న దానిని అనుభవించవలసినది, అనుభవించిన దానిని అనుభూతి చెందవలసినది, అనుభూతి నుంచి ఇర్రివర్సిబుల్ ప్రాసెస్ అయినటువంటి అపరిణామ ప్రాప్తమైనటువంటి విభూతి స్థాయికి వెళ్ళటమే అధ్యాత్మ. కాబట్టి ఈ ధర్మం ఎన్ని రకాలు అంటే, ఏముందండి ధర్మం అంటే, ధర్మం ధర్మ అర్ధ కామ మోక్ష అందులో ఒకసారి విన్నాం. ధర్మం అంటే ఏముంది, నా పన్నే చేయటమే కదా. అంటే ధర్మం యొక్క విచారణ ఎట్లాగంటే, కల్పవృక్షానికి ఎన్ని కొమ్మలు రెమ్మలు చిగురాకులు తలిరాకులు ఆకులు పండుటాకులు ఎండుటాకులు ఎట్లా ఉన్నాయో, పూలు కాయలు పళ్ళు ఎట్లా ఉన్నాయో, ఒక నిబద్ధమైన కాండం ఎట్లా ఉన్నదో, కంటికి కనరానటువంటి వేళ్ళు ఎలా ఊనుకొని ఉన్నాయో, ఇదంతా గనక సమగ్ర విచారణ చేయగలిగితే దాని పేరు ధర్మం. ధర్మం అంటే ఆనెస్ట్గా ఉద్యోగం చేయటం మాత్రమే కాదు, నేను చాలా సిన్సియర్గా ఉన్నాను అంటే అది మాత్రమే ధర్మం కాదు. ఈ ధర్మం మొట్టమొదటిసారిగా నిజానికి భగవద్గీతలో యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానం అధర్మస్య తదాత్మానం సృజామ్యహం. అంటే ధర్మాన్ని అధర్మాన్ని రెండు శబ్దాలని యోగీశ్వర కృష్ణుడు అనగా వ్యాసుల వారు దానిని గ్రంథస్థం చేశారు. కృష్ణుడు అనకపోతే వ్యాసుడు రాసి ఉండేవాడు కాదు. కృష్ణుడు ఎలా అన్నాడంటే, ధర్మానికి హాని గ్లాని జరిగినప్పుడు నేనొచ్చి అధర్మాన్ని సవరించి సవరణలు చేసి మార్పు చేసి మళ్ళీ ఆ జాతికి కావలసిన రీతిలో ధర్మ ప్రబోధం చేయటం కోసమే నేను అప్పుడప్పుడు వస్తుంటాను అన్నాడు. అలాగే సంభవామి యుగే యుగే పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. అంటే యుగానికి ఒక్కసారి వస్తాను అని కాదు, యుగము అంటే కనురెప్ప ఎత్తి కనురెప్ప దింపి ఆ కాలం ఏదుందో దాని పేరు యుగం. ఒక్క క్షణం, ఒక్క నిమేషం, ఏ నిమేషమై ఉన్నదో అది ఆ క్షణం కనుక. పరమాత్మ ఎప్పుడొస్తాడు, మళ్ళీ ఎప్పుడొస్తాడు, అప్పుడు ఎప్పుడొచ్చాడు అని కొన్ని వ్యర్థమైన ప్రశ్నలు మన మనస్సును తొలుస్తూ ఉంటాయి. ఆయన ఎప్పుడొస్తాడంటే, మనలో గనక అధర్మ ప్రవృత్తులు పెరిగినట్లయితే, మనం కనుక చేయవలసిన పని సక్రమంగా చేయకపోయినట్లయితే, మనం చేస్తున్న పనిలో నుంచి లాభాన్ని కీర్తిని ఆశించినట్లయితే ఆయన ప్రత్యక్షం అవుతాడు. ఎక్కడవుతాడు అని, ముందు నీలో అవుతాడు. యుగే యుగే వచ్చి నీ ఆలోచన సక్రమంగా లేదు, భగవంతుణ్ణి గురించి మాట్లాడటానికి నీవు సిద్ధంగా ఉండాలి, భగవంతుణ్ణి చూడటానికి నువ్వు సిద్ధంగా ఉండాలి, భగవతత్వాన్ని విచారధారగా అనుకోవటానికి నువ్వు సిద్ధంగా ఉండాలి. నీ సిద్ధత్వం గనక జారిపోయేటువంటి వేళ ఏర్పడినట్లయితే నేనొచ్చి నిన్ను ప్రబుద్ధమానం చేస్తాను, నిన్ను ప్రచోదితం చేస్తాను, అంటే మేల్కొల్పుతాను, లేపుతాను, పరిగెత్తిస్తాను, అందుకునేదాకా నీతో ఉంటాను, అందినంతవరకు నీ సమయం నీతోనే కూడి ఉంటాను. కాబట్టి యోగము అంటే ఏవో రెండు పదార్థాల కలయిక యోగం కాదు, జీవాత్మ పరమాత్మతో కూడినదే యోగంగా భావన చేసి ఆ యోగానికి ఒక సోపానం, ఒక మంచి రాచబాట వేదాలే వేసినాయి. ఆ వేదాలు ఎలా వేసినాయంటే, ధర్మము అనేటువంటి ఒక మార్గాన్ని సూచించినాయి. ఈ ధర్మ మార్గం మనం అనుకున్నట్లే మనం పట్టుకోవలసిన మార్గం. అందుకనే స్వామి తమ అవతార కాండలో పట్టినదేదో పట్టనే పట్టితి పట్టువిడునందాక అట్టే ఉండు అన్నారు. మామూలుగా ఏదో పట్టుకున్నాం, స్వామి పాదాలు పట్టుకున్నాం, స్వామి చేతులు పట్టుకున్నాం, స్వామిలోకి వచ్చేసాం, స్వామి దగ్గర ఉండిపోయినాం, ఏ ఇక్కడుంటే పర్వాలేదు, అది కాదు స్వామి చెప్పింది. పట్టుకోవలసినది ఏది అంటే ధర్మాన్నే పట్టుకో. ఆ ధర్మం నాకంటే భిన్నం కాదు, నేను ధర్మం ఒకటే. నిజానికి అనుభవించగలిగితే నీవు ధర్మము ఒకటేనన్నారు స్వామి. ఆ స్థాయికి వెళ్ళాలి. అయితే ఈ ధర్మం, అదే యోగేశ్వర కృష్ణుడు భగవద్గీతలో ఒక చిన్న హెచ్చరిక చేశాడు సాధకులకి. మనం దాన ధర్మాలన్నీ చేస్తూ ఉంటాం, యాగాలు చేస్తుంటాం, హోమాలు చేస్తూ ఉంటాం, రోజు ఒక నియమంగా ఓ పిడికెడు బియ్యం పక్కన పెడుతూ ఉంటాం, ఇదంతా పుణ్యకార్యమే కానీ నిజానికి ధర్మకార్యం కాదన్నారు. పుణ్యకార్యము వేరు, ధర్మకార్యం వేరు. పుణ్యకార్యంలో మనం బ్యాంకులో అకౌంట్లో మనకు వచ్చిన డబ్బు రోజు వెళ్ళి జమ చేయటం లాంటిది. జమ చేశాం గనక మన అకౌంట్ అంతా కూడా బాగా సమృద్ధంగా ఉంది గనక ఎప్పుడు కావాలంటే అప్పుడు తెచ్చుకోవటానికి వీలుంటుంది గనక పుణ్యకార్యాలు చేస్తాం. ధర్మకార్యాలు చేస్తే డ్రా చేయటానికే ఉండదు, ఉన్నదంతా అయిపోతుంది. తనకు మాలిన ధర్మము మొదలు చెడ్డ బేరం, అది దాని అర్థం. పుణ్యం చేస్తే బేరం చెడిపోతుందని ఎవరు చెప్పలేరు, ధర్మం చేస్తే మాత్రం పోతుంది అన్నారు. అందుకనే ఆయన ఏమన్నారంటే, స్వధర్మే నిధనం శ్రేయః పరధర్మో భయావహః అన్నాడు. స్వధర్మం చెయ్యాలి అంటే నేను నా వృత్తిలో నేను నా ధర్మాన్ని నిర్వర్తించాలి అని స్థూలార్థం. అసలు అన్ని ధర్మాలు, అన్ని అలవాట్లు, అన్ని ఆచారాలు పక్కన పెడితే మనందరికీ కలిపి ఒక ధర్మం ఉంది అంటే జీవుడికి. ఏమిటా ధర్మం అంటే, తనను తాను ఎరిగి ఎరుక, తనను తాను తెలుసుకోవాలి. తనను తాను తెలుసుకోకుండా అన్నీ తెలుసుకున్నా దండగేనన్నారు రమణ మహర్షి. స్వామి కూడా అదే చెప్పారు. ఆత్మతత్వాన్ని ఎరుగకపోయినట్లయితే, మరొక వస్తువు యొక్క గుణ విశేషాలను గనక అనుకుంటూ ఉన్నట్లయితే ఏం ప్రయోజనం బంగారు? నిన్ను నీవు తెలుసుకో. నిన్ను నీవు తెలుసుకున్నప్పుడు నీవు ఆత్మస్వరూపుడిగా ఈ ప్రపంచంలో ఉంటావు. అందుకనే 86 సంవత్సరాల సత్యసాయి భగవానుడి అవనీ సంచారంలో 72 సంవత్సరాలు బోధాకృతిగా ఉంటే, బోధ చేస్తూ ఉంటే, అనేక సందర్భాలలో సంబోధన చేస్తూ ఉంటే, ఆ సంబోధనలో స్వామి ఎన్నడూ కూడా ఎవరినీ కూడా పేరెత్తి పలకరించలేదు. దివ్యాత్మస్వరూపులారా, ప్రేమాత్మస్వరూపులారా, ఆ సంబోధన వెనక ఉన్నటువంటి ఆంతర్యం ఏమిటంటే, కనిపిస్తున్న ఈ బాహ్యంతో కానీ, లోపల సంచారం చేస్తున్న మన మనస్సుతో కానీ, మన భావనా బలిమితో కానీ, మన కలిమి యొక్క బలిమి చేత కానీ పరమాత్మని మనం అందుకోలేము. దానికి పరమాత్మకి సంబంధం లేదు. కానీ ఇవన్నీ తెగిపోయినా, స్థితిగతులు మారినా, కష్టాల కడిలో మనం మునకలు వేస్తూ ఉన్నా, సుఖాల అలలపై తేలుతూ ఉన్నా, ఊహల మేఘాలపై పారాడుతున్నా, ఒక బంధం మాత్రం తెగకుండా ఉన్నది. అదే నిత్య సత్య శాశ్వతమైనటువంటి బంధం, అది ఆత్మబంధం. ఈ ఆత్మబంధం ఎలా ఉన్నదంటే, నిన్న విచారణ చేసినట్లుగా సూర్యుడి నుంచి సూర్యకిరణాలు ఎట్లా భిన్నం కావో, చంద్రుడి నుంచి పుట్టిన వెన్నెల దారాలు ఎట్లాగైతే భిన్నం కావో, అట్లాగే పరమాత్మ సాయి నుంచి, పరమాత్మ నుంచి వచ్చినటువంటి ఈ జీవుల అందరికీ కూడా ఒక సోర్సుతో మాత్రం సంబంధం ఉన్నది. ఆ సోర్సుకి గాడ్ అని పేరు పెట్టండి, ఫినామినన్ అని పేరు పెట్టండి, మూలము అనండి, పరమాత్మ అనండి, పరాశక్తి అనండి, పరమహంస అనండి, అంతా అదేననండి, బ్రహ్మ పదార్థం అనండి, ఏదైతే ఏం ఎట్లా పిలిస్తే ఏం, మూలం మాత్రం ఒక్కటే. ఒక సూర్యుండు సమస్త జీవులకు తాను ఒక్కొక్కడై తోచుపోలిక అన్నాడు భాగవతంలో పోతనామాచ్యుడు. సూర్యుడు ఒక్కడే, పోలికలు వేరు, తోచటం వేరు, అనుభవాలు వేరు. ఒకడికి వేడి కావాలి, రెండో వాడికి వేడి అక్కర్లేదు. ఒకడికి వెలుగు కావాలి, రెండో వాడికి అక్కర్లేదు. సర్వ ప్రకృతికి చైతన్యం కావాలి, కొన్ని చోట్ల ఎండ వస్తే భరించలేనటువంటి స్థితి. కానీ ఎవరెవరు ఎంతెంత అందుకోవలసి ఉన్నదో, ఎవరెవరు ఎంతెంతగా అనుభవించవలసి ఉన్నదో, దానిని ఇవ్వటానికి సర్వదా సన్నద్ధుడైనటువంటి పూర్ణ జ్యోతిర్మయ మండలమైనటువంటి సూర్యుని వలె, ఒక సూర్యుడే ఇంత చేస్తే ఆ సూర్యుడికి శక్తినిచ్చేటటువంటి మూలమైనటువంటి పరమాత్మ ఎలా ఉన్నాడు అంటే, నిశ్చలంగా ఉన్నాడు, సత్యంగా ఉన్నాడు, కానీ ధర్మ ప్రబోధం చేస్తున్నాడు, ధర్మం ఏమిటో సూచిస్తూ ఉన్నాడు. అందుకనే వేదవ్యాసుల వారు అన్నీ రాశారు, 4 వేదాలు పూర్తి చేశారు. సామవేదం, ఋగ్వేదం, యజుర్వేదం, అథర్వణ వేదం, తర్వాత బ్రహ్మసూత్రాలు, భగవద్గీత, విష్ణు సహస్రనామం, లలితా సహస్రనామం, అన్నీ రాయవలసినవన్నీ రాశారు, రాశారు, రాశారు. ఆయనకు అనిపించింది, ఇదంతా బాగా పండితులైన వారికి, శాస్త్రాల మీద మక్కువ ఉన్నటువంటి వారికి, అర్థం చేసుకోగలిగినటువంటి వారికి, వీరందరికీ చేశానే, మరి లోకాన్ని గురించి చెప్పలేదే అని అనుకున్నారు. అనుకున్నప్పుడు ధర్మశాస్త్రంగా, నీతిశాస్త్రంగా, లోకశాస్త్రంగా, భౌతిక శాస్త్రంగా, పదార్థ శాస్త్రంగా, మానవ మనస్తత్వ శాస్త్రంగా, పంచమ వేదాన్ని సృష్టించాడు. ఆ పంచమ వేదమే భారతం. ఆ భారతము అంటే భగవంతుని యందు రతిగలిగినటువంటి ప్రతి వ్యక్తి చదవదగినటువంటిది భారతం. ఆ భగవంతుడు మళ్ళీ ఎవరంటే, భా అంటే భగవంతుడని ఒక అర్థమైతే, భా అంటే వెలుగు అని ఒక అర్థం. ఆ వెలుగు ఏమిటంటే సత్యసాయి భగవానుడు అన్నటువంటి మాట, ది ఎండ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఈజ్ నాట్ క్యారెక్టర్ ఎలోన్, ఇట్ ఇస్ అన్ ఇల్యూమినేషన్ అన్నారు ఆయన. ఆ ఇల్యూమినేషన్ ఏమిటంటే వెలుగు చిట్ట చివర, అక్కడ టనెల్ చివర ఉంది. ఎలా ఉన్నదంటే ఒక చిన్న చుక్క వలె కనిపిస్తున్నది, ఒక వెలుగు రవ్వ వలె కనిపిస్తున్నది. ఆ టనెల్లో ప్రయాణం చేస్తూ చేస్తూ వెళితే ఆ వెలుగు మనమైపోతాం గనక ఆ వెలుగు మూలంలోకి మనం వెళ్ళాలి. అందుకనే విశ్వనాథ వారు శ్రీమద్ రామాయణ కల్పవృక్షంలో ఆ పద్యం చెప్పారు, వెలుగు మరొక్క పేరఖిల విజ్జలకున్ పరమార్థభూతమై, వెలుగులు తన్ను మించి మరి విశ్వమునందున వేరు చోటలేవు, అలఘుడు శిష్యవత్సలుడు అంబుది శోషణ దాహమూర్తికిన్ వెల్గుల నిధికిన్ గురుత్తమునకున్ జగదక్షునకున్ నమస్కరించదన్. ఆ వెలుగుకి నమస్కారం చేయాలి. దాన్నే పోతనామాచ్యుడు అన్నాడు, ఆమలిగట్టున ఉన్న పెనువెలుగులోకి వెళ్ళాలి నేను అన్నాడు. ఈ చిన్న వెలుగు పెనువెలుగులోకి వెళ్ళటమే ప్రస్థానం. దానికి మార్గం ఏమిటి అని విచారణ చేస్తే ధర్మమే మార్గం. ఈ ధర్మం వేదాలు చెప్పినాయి, ఉపనిషత్తులు చెప్పినాయి, భగవద్గీత చెప్పినాయి. పట్టుకో 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 అన్నయి, పట్టుకున్నవాని అంటి పెట్టుకోమని చెప్పినాయి సత్యసాయి భగవానుడి మహోపదేశంలో. ఈ ధర్మం గనక బంగారు ఆచరణకి నోచుకోకపోయినట్లయితే దాచిపెట్టుకున్నదంతా కూడా వస్తువు ఎలా పాచిపట్టిపోతుందో, అలాగే ధర్మాన్ని గురించి ఎంత తత్వ విచారణ చేసినా నీవు ధర్మాచరణాసక్తుడివి కావాలి, నీవు జీవించినటువంటి ప్రతి క్షణము కూడా ధర్మబద్ధం కావాలి, అలాగే కర్మబద్ధం కావాలి. ఎందుకంటే కర్మానుబంధి మనుష్యలోకే, మనందరికీ కర్మలున్నాయి. నేను రిటైర్ అయిపోయాను ఏం చేయను అనటానికి వీల్లేదట, ఎప్పటిదాకా చేయాలంటే అన్ని కర్మలు ఉడిగిపోయినా ముగిసిపోయినా ఇక చేయటానికేం లేదని ఒక నిస్సత్తువ, ఒక వృద్ధాప్యం, ఒక అలసత్వం, ఒక నిర్వీర్యం శరీరాన్ని అవహించినా ఆ కనురెప్ప శాశ్వతంగా వాలేదాకా ఒక కర్మ మాత్రం మిగిలి ఉన్నది, అది సంతత సాయిరామన నామస్మరణాంచితమైనటువంటి నామస్మరణం. అందుకనే నాస్తి నాస్తి కలవు నాస్తి హరినామ వినాగతి. కలియుగంలో నువ్వు యజ్ఞం చేయలేవు, యాగం చేయలేవు, యోగం చేయలేవు, ధ్యానం చేయలేవు, చదవలేవు, అనలేవు, అనలేవు, వినలేవు, మరి ఏం చేయాలయ్యా? హాయిగా నామస్మరణ చేసుకొని నీకు ముక్తి వస్తుంది అన్నారు. అంటే అది ఫస్ట్ కాదు, అది లాస్ట్. ఇవన్నీ చెయ్యాలనే, చెయ్యలేము కాబట్టి ఆ ఒకటి పట్టుకుందామని కాకుండా ఆ చిట్ట చివర కనీసం అదైనా పట్టుకున్నట్లయితే మనస్సు శుద్ధి చెంది, నాడీ మండలం శుద్ధి చెంది, నాదశ్రవణానుభవం కలిగి పరమేశ్వరుణ్ణి తనలో తాను దర్శించుకోగలిగినటువంటి ఒక ఉదాత్త భూమిక కలుగుతుంది గనక నామస్మరణ కలియుగ మానవుడికి అది విహితమైంది, నిర్దేశింపబడింది, నిజానికి హాయిగా ఆచరించదగినటువంటిది. సరే, సత్యధర్మము అనేటువంటి ఒక మాట మొదట్లో మనం అనుకున్నాం. ఏమిటా సత్యధర్మం? సత్యాన్ని ధర్మంగా మార్చుకోవటమా, సత్యధర్మం అనేటువంటి దాన్ని పట్టుకొని నడవటమా ప్రశ్న. సత్యధర్మము అంటే మనం ఇవాళ ప్రపంచంలో మన తరం ఈ జరుగుతున్నటువంటి సమకాలీన ప్రపంచాన్ని ఒక్కసారి కనురెప్ప ఎత్తి జాగ్రత్తగా చూసినట్లయితే సమాజం అంతా పతనమైపోయినట్లు, సమాజం అంతా ఎక్కడో దిగజారిపోతున్నట్లు, విలువలన్నీ కూడా ఎక్కడో జారిపోయినట్లు మనకి అనిపించి బాధ కూడా కలుగుతూ ఉన్నది. పైకి అది ఎట్లా కనిపించినా ఈ పరిణామం అనివార్యం, ఇది అవాస్తవం కాదు, ఇది ఇలా ఈ టైంలో ఇట్లాగే జరుగుతుంది. రావణుడే లేకపోతే రాముడు రావలసిన అవసరమే ఉంది ఇక్కడ? కంసుడు కౌరవులు లేకపోతే అసలు శ్రీకృష్ణ పరమాత్మ రావలసిన అవసరం ఆయనకే ఉన్నది. అలాగే ఈ కలియుగంలో ఈ సమకాలీన ప్రపంచంలో జరుగుతున్నటువంటి అనాచారాన్ని సరిదిద్దటానికి పరమేశ్వరుడు సర్వదేవతా అతీత స్వరూపుడై సత్యాచార్యుడై సత్యబోధకుడై అహం సత్యబోధక అన్నటువంటి ఒక ప్రమాణానుసారమే స్వామి యొక్క అవతారం సాగింది. ప్రస్తుతం ఆగిందే తప్ప శాశ్వతంగా అది ఆగింది కాదు. కామ అది, ఇది నడుస్తూ ఉంటుంది. ఈ నడుస్తూ ఉన్నటువంటి వేళ ఈ సత్యధర్మాన్ని, సత్యంతో కూడినటువంటి ధర్మాన్ని ఆచరించటువంటి ఏమిటంటే, మనకంటే ముందున్నటువంటి మహాత్ములంతా అనేకమైనటువంటి విషయాలకు మనకు బోధ చేశారు. ఎలా చేశారు? మనలాంటి జీవితమే గడిపి ఉంటే వాళ్ళకన్నీ ఉదాత్త భావనలు ఉండి ఉండేవి కాదు. మూడు యుగాలు దాటిపోయినాయి. కృతయుగం, త్రేతాయుగం, ద్వాపరయుగం సాగిపోయినాయి, కాలగర్భంలోకి వెళ్ళిపోయినాయి. కానీ కృతయుగం ఒక సత్యాన్ని, త్రేతాయుగం ఒక ధర్మాన్ని, ద్వాపరయుగం ఒక శాంతి ప్రేమని ఈ ప్రపంచానికి కలియుగ మానవుడికి అందించినాయి. త్రేతలో ఉన్నటువంటి మానవుడు మాత్రం సత్యాన్ని పట్టుకోగలిగాడు. ఎందుకంటే ద్వాపర త్రేత తర్వాత వచ్చింది గనక అనుభవం ఇంకా కాలే. వారికి ముందున్నటువంటి కాలమంతా ఏది అంటే కృతయుగము, అంటే చేయబడిన యుగం. కృతయుగం ఎవరు చేశారు ఆ యుగాన్ని అంటే, తపస్సులు, ముముక్షువులు, జ్ఞానులు, మునులు, మౌనులు, వీళ్ళంతా కూడా యజ్ఞయాగాదులు అనేవి లేకుండా కేవల తపస్వాధ్యాయంలో మౌనంలో తమలో తాము నిలకడ చెంది సర్వప్రకృతిని పరమాత్మగా భావించి ఎక్కడ ఉన్నటువంటి నానానాద సందోహాన్నంతా కూడా నాదభూమికలో నిలకడ చెందించి దానిని ఈ ప్రపంచానికి అందించినటువంటి మహోత్కృష్టమైనటువంటి యుగం కాబట్టి అది కృతయుగంగా చెప్పబడింది. అందుకనే వేదాలని రాక్షసులు అనబడేవాళ్ళు దొంగిలించి ఎక్కడ దాచారయ్యా అంటే నీళ్లలో దాచారు. వీళ్ళు రాలేరు, ఈదలేరు, దూకలేరు. వీళ్ళకది గీత తెలుసునేమో కానీ ఈత తెలియదు అనుకుని వెళ్ళారు. మరి ఈత తెలిసినవాడు, గీత తెలిసినవాడు ఒకడు ఉన్నాడుగా, ఆయనే శ్రీమత్స వరాహ వటు వరాహ నారసింహాది రూపాలుగా వచ్చి కృతయుగాన్ని పరిసమాప్తం చేశాడు. అక్కడ జరిగినదంతా ఏమిటంటే కాలకార్యకారణ కర్తవ్య నిమిత్తమై వచ్చినటువంటి చాలా లిమిటెడ్ వెర్షన్ ఆఫ్ ద మేనిఫెస్టేషన్ ఆఫ్ ద అల్టిమేట్. ఏ పరమాత్మ అనేకమైన సుదీర్ఘమైన కాలం ఇక్కడ లేడు, వచ్చాడు, పని పూర్తి చేశాడు, మళ్ళీ అన్మానిఫెస్ట్ అయినాడు, తన మూలంలోకి తాను వెళ్ళాడు. అంటే కేవలం ఒక కార్యం కోసం. అందులో దుష్ట సంహారకాండ లేదు. ఎప్పటిదాకా? హిరణ్యకశిపుడి వధ దాకా. అప్పటిదాకా సాగిందంతా కూడా ధర్మం ఎవరైతే నీళ్లలో పడేస్తున్నారో, ధర్మాన్ని ఎవరైతే దారి నుంచి పక్కకి తొలగిస్తున్నారో, అటువంటి వాళ్ళు ఒకడు ఇద్దరు ఉన్నా వాళ్ళ ఇద్దరిని ఏరి పారేయటానికి పరమాత్మ వచ్చాడు. పారేసేవాళ్ళు ఎక్కువై పట్టుకునేవాళ్ళు తక్కువైతే ఏం చేయాలి అని స్వామిని అడిగారు ప్రశ్న. చాలా చమత్కారంగా మహాత్ములంతా మాట్లాడినా దాంట్లో మహితోక్తిలో కూడా ఒక హాస్యం ఉంటుంది. స్వామి, వీళ్ళ చాలామంది భగవాన్ భగవాన్ అని అనిపించుకుంటూ తిరుగుతున్నారు, ఏమిటి ఇంతమంది భగవాన్లు ఏమిటి అని అంటే, ఏం లేదు బంగారు, పాపులేషన్ నుంచి పరమాత్మ, పాపులేషన్ పెరిగింది, పరమాత్మలు కూడా ఎక్కువ కావలసి వచ్చారు అని దాన్ని చమత్కరించారు. అలాగే త్రేతాయుగానికి వచ్చేప్పటికీ 99 మంది రాజులు త్రేతాయుగంలో ఇక్ష్వాకు రాజులు పాలన చేశారు. అందులో 64వ రాజు ఎవరు అంటే రాముడు. అంటే రాముడి కంటే ముందు 63 మంది రాజులు వచ్చారన్నమాట. వాళ్ళు, వాళ్ళల్లో ఒకరిని మనం గుర్తుపెట్టుకున్నట్లయితే సత్య హరిశ్చంద్రుడు అని విన్నాం కదా. అంటే కృతయుగం నాటి సత్యాన్ని ఈ హరిశ్చంద్రుడు అనబడేటువంటి ఇక్ష్వాకురాజు వరకు సత్యం కాపాడబడింది. అయితే ఆ సత్యం వేరు, అది లౌకికమైన సత్యం. ఇచ్చిన మాట కోసం ప్రాణాన్ని, బిడ్డని, భార్యని, రాజ్యాన్ని, సంపదని, సుఖాన్ని అన్నింటినీ వదులుకోవటానికి సిద్ధపడ్డటువంటి ఒక ధీశక్తితో కూడినటువంటి వ్యవస్థగా హరిశ్చంద్రుడు మనకి నిలబడిపోయినాడు. ఈ సత్యం వేరు, ఆ సత్యం వేరు. కానీ శ్రీరామచంద్రుడు వచ్చినప్పుడు రామో విగ్రహవాన్ ధర్మ అని రాముణ్ణి గురించి ఒక మాట ఉంది. రాముణ్ణి రామో విగ్రహవాన్ ధర్మ అన్నది ఎవరంటే ద్వాపరయుగం వాళ్ళు. మరి వాల్మీకి బృహత్తరమైనటువంటి మహాద్భుతమైన ఆదికావ్యం రాశాడే, రామాయణం రాశాడే, కేవలం దర్శనం ద్వారా రాశాడే, ఆయన ఏమన్నాడు అని రాముణ్ణి. రాముణ్ణి ఏమన్నాడంటే, సత్యవీరుడు సత్యపరాక్రముడు అన్నాడు. ధర్మవీరుడు అనలే, సత్యవీరుడు సత్య పరాక్రముడు అన్నాడు. అంటే సత్యాన్ని ఆశ్రయించి ధర్మాన్ని పట్టుకొని సత్యధర్మాలని ఆచరించిన కారణంగా రాముడు పూర్ణమానవుడుగా పురుషోత్తముడుగా యుగ యుగాలతో కూడా ఆయన పూజనీయుడైనాడు అని అర్థం. కనుక